സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം. 7th അധ്യായം 13th ശ്ലോകം. ത്രിഭിർഗുണമയൈർഭാവൈഃ യേഭിഃ സർവമിദം ജഗത് മോഹിതം നാഭിജാനാതി മാമേഭ്യഃ പരമവ്യയം. ഈ സൃഷ്ടി അന്താ കൂട പരാപ്രകൃതി അപരാപ്രകൃതി കലയിക മിശ്രം. మనకు 7th అధ్యాయంలో ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం, పరాప్రకృతి అంటే చేతనతత్వం, ఆత్మతత్వం. అపరాప్రకృతి అంటే మాయాతత్వం. ఈ అపరా ప్రకృతి మాయాతత్వం మూడు గుణాలు కలిగినటువంటిది. సత్వగుణ, రజోగుణ, తమోగుణ. త్రిభి గుణమయై భావై. ఈ మాయా అనేటువంటిది ఆ బ్రహ్మంలో, పరమాత్మలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మాయ, అపరాప్రకృతి అనేటువంటి మాయ స్వతంత్రంగా ఎప్పుడూ ఉండలేదు. అది పరతంత్రం, అనాదిగా ఉంటూనే ఉంది. చైతన్యం, చైతన్యంలో ఉన్నది అది. కానీ చైతన్యం సత్యం, ఈ మాయ సత్యం కాదు. అయితే కనపడుతుంది ఉన్నట్టు. దానికి ఉదాహరణ ఏం చెప్పాను, మనం, మన నీడ. మనం సత్యం, మన శరీరం సత్యం, కానీ మన నీడ సత్యం కాదు. నీడ వెన్నంటే ఉంటుంది, ఆ మనిషిని వెన్నంటే వస్తుంది. నీడ సపరేట్గా ఉండలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం తెలుసుకోవాలి, చైతన్యం అనేటువంటిది, ఆత్మతత్వం, సత్యం, మాయా అనేటువంటిది ఆ బ్రహ్మ చైతన్యాన్ని యొక్క శక్తి. చిత్ జడ గ్రంథి అంటారు లలిత సహస్రనామంలో. చిత్ శక్తి చేతనా రూపాన. ఆ శక్తి అనేదే మాయాశక్తి. ఆ చిత్తు యొక్క మాయాశక్తి ఉన్నది. ఎప్పుడు దాన్ని ఉపయోగించినప్పుడు చైతన్యానికి, బ్రహ్మానికి, ఈశ్వరాన్ని పేరు పెట్టాం. పరాప్రకృతి అపరాప్రకృతి రెండు కలిసినప్పుడు, ఆ కలిసినప్పుడు ఏమవుతుందంటే, కలవడం అంటే ఏమిటి, ప్రత్యేకంగా కలవడం అని చెప్పుకోకూడదు. ఆ ప్రకృతిలో మూడు గుణాల్లో వైషమ్యం ఏర్పడినప్పుడు, వైషమ్యం ఏర్పడినప్పుడు మూడు గుణాలు వాటి పనులు మొదలు పెడతాయి, ఆరంభిస్తాయి అన్నమాట. సత్వరజస్తమో గుణాలు ఈ రెండు కలిసే కదా ఈ ప్రపంచం అంతా కనపడుతోంది మనకిప్పుడు. కనుక ఆ రెండింటి గుణాలు ఈ ప్రపంచంలో ఉంటాయి, ప్రతి వస్తువులోనూ ఉంటాయి. అది కారణం కనుక పరాప్రకృతి అపరాప్రకృతి రెండు కలిసి ఈ జగత్తుకి కారణం. ఈ జగత్తులో ఇప్పుడు మనం రెండింటిని చూడాలి, పరాప్రకృతిని చూడాలి, అపరాప్రకృతిని చూడాలి. ప్రతి పేరు రూపం వెనుక ఈ పర అపర రెండింటిని గమనించగలిగే శక్తి మనం పెంచుకోవాలి. ఎందుకంటే వాటి యొక్క కార్యమే కదా ఈ ప్రపంచం అంతా కూడా. చేతన జడ, చేతన జడ, చేతన జడ రెండుటి మిక్స్చర్. మనకు మిక్స్చర్ తింటమే తెలుసు. చాలా మంది మిక్స్చర్ తినడం తెలుసు. మిక్స్చర్ తయారు చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఐటమ్స్ వేయాలి అందులో. అది కరెక్ట్గా పాళ్ళల్లో వేస్తేనే, సమయమైన పాళ్ళల్లో వేస్తేనే ఆ మిక్స్చర్ రుచిగా ఉంటుంది. ఏది ఎక్కువ వేసినా ఒక ఐటమ్ ఒకదానికంటే ఒకటి అది సరిగ్గా రాదు. అందుకని ఎక్కడ మిక్స్చర్ ఏ షాప్లో బాగుంటుంది, ఆనంద భవన్లో బాగుంటుందా మిక్స్చర్, లేకపోతే ఇంకొక స్వీట్ షాప్లో బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది, శ్రీ మిఠాయిలో బాగుంటుంది, అవి సెలెక్ట్ చేసుకుంటాం మనం. మనకు తినడమే తెలుసు. భగవంతుడు ఆల్రెడీ మిక్స్చర్ చేసి పెట్టాడు మనకు. ఈ జగత్తంతా కూడా మిక్స్చర్. ఈ మిక్స్చర్ గనక మనం ఇప్పుడు తెలుసుకుంటే చాలా ఆనందం. ఏమిటది చేతన జడ? ఎక్కడ చేతనం అనేది? సత్తు చిత్ చేతనం, సదంశ చిదంశ. బంగారంతో చేస్తే గొలుసంతా బంగారమే కదండి. గొలుసు చూస్తుంటే బంగారమే కదా చూస్తున్నాం, ఎందుకంటే బంగారంతో చేయబడింది కాబట్టి. ఇప్పుడు మనం ఈ వస్త్రం చూస్తూ ఉంటే దారాన్ని చూస్తున్నట్లే కదా. ఆ దారానికి ఏ లక్షణం ఉంటే ఈ వస్త్రానికి అదే లక్షణం ఉంటుందా? లేదా సిల్క్ దారంతో చేస్తే సిల్క్ లక్షణాలు ఉంటాయి, కాటన్ దారంతో చేస్తే, నూలు దారంతో చేస్తే నూలు లక్షణాలే ఉంటాయి. సిల్క్ అయితేనేమో జరి అయితేనేమో ఫళఫళ మెరుస్తుంది, లేకపోతే సాదాగా ఉంటుంది. దాని లక్షణాలు ఉన్నాయా లేవా ఇందులో? అదేవిధంగా చేతన అచేతన మిశ్రం ఈ జగత్, పరా అపరా ప్రకృతి మిశ్రం జగత్ అయినప్పుడు వాటి లక్షణాలు ఏమిటో మనం ఇక్కడ చూడాలి. ఇప్పుడు పరా ప్రకృతి లక్షణాలు సత్తు చిత్, అపరా ప్రకృతి లక్షణాలు నామరూప. సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి మన ఛాందోగ్యం చూసాం, ఎరుపు నలుపు తెలుపు మూడు రంగులు, ఎక్కడెక్కడ చూస్తే అక్కడక్కడ అగ్ని ఆపహ పృథివీ, ఆ గుణాలన్నీ కూడా ఇక్కడ వ్యక్తం కావాలి. ఇప్పుడు ప్రతి వస్తువులో మూడు గుణాలున్నాయి. నామరూపంగా అపరా ప్రకృతి కనపడుతుంటే ఆ నామరూపానికి వెనుక సత్తు చిత్తున్నది. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, ప్రతి నామరూపం ఒక్కొక్క నామం పేరున్నది, రూపం ఉన్నది, ఇవన్నీ కార్యాలే కదా ఈ జగత్తులో, ఇవన్నీ వస్తువులే కదా. ఈ జగత్ అంటే ఏమిటి? మనుషులు, పక్షులు, జంతువులు, ఈ వస్తువులు ఇవన్నీ కూడా ప్రపంచంలో భాగమే, కనుక ఈ సృష్టిలో భాగం. ఈ ప్రతి వస్తువులో కూడా ఈ పరాప్రకృతి అపరాప్రకృతి మనం గమనిస్తాం. ఇప్పుడు కొన్ని ఉదాహరణ తీసుకుంటాం. ఇందులో పుష్పం ఉన్నది అన్నాం. ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది, ఆ ఉన్నది అనేది పరాప్రకృతికి సంబంధించింది. ఉండడం సత్, ఉన్నది సంస్కృతంలో సత్ అంటారు, అస్థి అంటారు, తెలుగులో ఉన్నది అంటారు, అది పరాప్రకృతి యొక్క భాగం. ఈ రూపం ఉంది చూసారా, ఆ రంగు రూపం పేరు ఇది అపరాప్రకృతిది. జడ వస్తువుల్లో ఇంకా చిత్తు ఉన్నప్పటికీ సత్తే చిత్తైనా కూడా చిత్తు వ్యక్తం కావడంలే, ఎందుకంటే దీనికి సూక్ష్మ శరీరం లేదు. అందుకని చిత్తు దగ్గరికి వచ్చినప్పుడు మనం వేరే జీవరాశుల్ని తీసుకోవాలి. ప్రాణం ఉన్నటువంటి వాటిలో చిత్తు వ్యక్తం అవుతుంది. ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇవన్నీ ఇన్ని శరీరాలు ఉన్నాయి, దీనికి చేతన ఉంది, చైతన్యం ఉంది, ఇందులో చిత్తు వ్యక్తం అవుతోంది. మనస్సు ఉన్నది ఇక్కడ, అందువల్ల చిత్తు వ్యక్తం అవుతోంది. కాన్షియస్నెస్ చైతన్యం, ఉనికి ఎరుక, ఎరుక ఉన్నదా ఇప్పుడు మీకు? ఏం క్లాస్ జరుగుతుందని ఎరుక ఉన్నదా? ఏం క్లాస్ జరుగుతున్నది ఇప్పుడు? భగవద్గీత ఎన్నో అధ్యాయం, 7వ అధ్యాయం ఎన్నో శ్లోకం, 13వ శ్లోకం, అందరికి ఎరుక ఉన్నది చూసారా? ఆ ఎరుకే చిత్, అదే చైతన్యం. 13వ అధ్యాయం 7వ అధ్యాయం 13వ శ్లోకం భగవద్గీత అని ఎరుక ఉన్నటువంటి వ్యక్తి ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు అంటే ఉన్నాను, నేను ఉన్నాను, నాకు ఎరుక ఉన్నది. ఇప్పుడు ఇక్కడ సత్తు చిత్తు ఉన్నదా లేదా? నేనున్నాను, నాకు ఇది భగవద్గీత క్లాస్ అని ఎరుక ఉన్నది. అక్కడ పెద్ద బాంబు పేలిందని కూడా ఎరుక ఉన్నది, చెవులు దద్దరిల్లిపోయేంత బాంబు పేలింది. ఎరుక ఉన్నదా లేదా? సత్తు చిత్తు ఉన్నట్లేనా లేదా? ఇప్పుడు ఉన్నది, ఇక్కడ సత్తు ఉన్నది, చిత్తు కూడా ఉండి ఉండాలి, కానీ వ్యక్తం కావడంలా. అర్థమైంది కదా? అదేవిధంగా సత్ అనేది అన్నిట్లో ఉన్నది, చిత్తు కొన్నిట్లో వ్యక్తం కావడం లేదు. ఈ యొక్క జీవరాశుల్లో మాత్రం చిత్తు వ్యక్తం అవుతుంది. ఇప్పుడు సత్తు చిత్తు గ్యారంటీ, ఇక మళ్ళీ ఏం చెప్పాలా? అనుమానం రాదు కదా, నిద్రలో లేపినా సరే సత్తు చిత్తు చేసి ఎక్కడ ఉన్నాయంటే చెప్పాలి. సరే, మరి ఈ అపరా ప్రకృతి ఎట్లా ఉంది అంటే, ఆ కనపడే నామ, దానికి ఒక పేరుంది కదా, ఒక రూపం ఉంది కదా, ఆ కనపడేటటువంటిది అపరా ప్రకృతి, పేరు రూపం. ఆ పేరు రూపం మీకు ఈ పుష్పం చూస్తున్నారు, ఎన్ని రంగులునే చూడండి, ఇందులో మాల పేరు ఇది, కనకాంబరం, ధవనం, మరువం, జాజి, ఇన్ని పేర్లు. రూపం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపం. ఆ పేరు రూపం ఏదైతే చూస్తున్నారో అది అపరా ప్రకృతి, అది మాయకు సంబంధించినది, సత్వ రజస్తమో గుణాలతో కూడినటువంటిది. ఇక్కడ కూడా ఇది కూడా రూపం, దీనికి ఒక పేరు, ఇది అపరా ప్రకృతి. కనుక రూపము పేరుతో కలిసి ఉంటున్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే సృష్టి. సత్తు చిత్తు ఉన్నది పరాప్రకృతి, అపరా ప్రకృతి, ఇది మిశ్రం ఉన్నది కదా, నామరూపం తెలుస్తోంది. ఇంత చెప్పాను, దీనికి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి, సత్తు చిత్తు అనేది కంటికి కనపడదు, నేను ఉన్నాను అనేది కంటికి కనపడదు, శరీరం ఉన్నది కంటికి కనపడేది అపరాప్రకృతి అని తెలుసుకో. నేను ఉన్నాను అనేటువంటిది సత్తు చిత్తు అనేటువంటిది కంటికి కనపడదు, అది శరీరం ద్వారా కనపడుతుంది, నామరూపం ద్వారా కనపడుతుంది. ఎలక్ట్రిసిటీ కంటికి కనపడుతుందా? కనపడదు. బల్బు ద్వారా మనకు తెలుస్తుంది, దాని ఉనికి మనకు బల్బు ద్వారా తెలుస్తుంది. ఎలక్ట్రిసిటీకి రూపం లేదు, రూపం లేని ఎలక్ట్రిసిటీ బల్బు ద్వారా దాని ఉనికి తెలుసుకుంటాం, గమనిస్తాం, అవునా? అదేవిధంగా ఈ సత్తు చిత్తు అనే బ్రహ్మ చైతన్యానికి ఎరుక ఉనికి అనే దానికి రూపం లేదు, నామరూపాల ద్వారా దాన్ని గ్రహిస్తాం. పరాప్రకృతి అయినటువంటి సత్తు చిత్తు రూపం లేనటువంటిది, నిర్గుణం, మూడు గుణాలు లేవు దానికి. గుణాలు ఉంటే కంటికి కనపడేది, గుణాలు లేకపోవడం వల్ల, కంటికి కనపడకపోవటం వల్ల దాన్ని మనం గుణాలు కలిగినటువంటి అపరాప్రకృతి మాయా ద్వారా, అన్ని నామరూపాలే అపరాప్రకృతిగా కనపడుతున్నది దాని ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ శరీరం ద్వారా నేను తెలుసుకోవాలి, ఈ వస్తువు ద్వారా తెలుసుకోవాలి, దీని ద్వారా తెలుసుకోవాలి. అర్థమైంది కదా? అలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఇది సూక్ష్మమైన విషయం. మరి అందరికీ ఎందుకు తెలియడం లేదు ఈ విషయం? అర్జునుడు అడగచ్చు కదా, ఇంత చక్కటి విషయం, హే కృష్ణ, పరాప్రకృతి, అపరాప్రకృతి, చేతనతత్వం, జడతత్వం, నామరూపాలేమో మాయాశక్తి, నామరూపాలు లేనటువంటి సత్తు చిత్తు చైతన్యం స్వతంత్రం, అందరికీ ఎందుకు తెలియడం లేదు అంటే, అందరూ మాయా మోహంలో పడిపోయినారు, పరాప్రకృతిలో పడిపోయినారు. ఎలా పడిపోయినారో తెలుసా? ఉదాహరణ చెప్పనా? సినిమా చూస్తుంటే టీవీలో స్క్రీన్ గుర్తొస్తుందా, సినిమా బొమ్మలు గుర్తొస్తున్నాయా? సినిమా బొమ్మల మీద ఉందా మనస్సు, మనకు స్క్రీన్ మీద ఉందా? అసలు స్క్రీన్ ఉన్నదని జ్ఞాపకం ఉన్నదా? స్క్రీన్ ఒకటి ఉన్నది, ఆ స్క్రీన్ మీద చూస్తున్నాము ఇవన్నీ కూడా. ఇది ఫిల్మ్, లైట్ కాంతి వల్ల అవన్నీ మనకు కనపడుతున్నాయి అని చెప్పి బుద్ధి ఉన్నదా మనకు? హీరో 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 హీరోయిన్ హీరోయిన్ అది, ఆ స్క్రీన్ మర్చిపోయినావు. ఏ స్క్రీన్ వల్ల అయితే నువ్వు బొమ్మలు చూస్తున్నావో, ఆ స్క్రీన్ లేకపోతే బొమ్మే లేదు. కానీ మన మనసు బొమ్మల మీదకి వెళుతుందే కానీ స్క్రీన్ మీదకి వెళ్ళదు. అదేవిధంగా ఇక్కడ కూడా మన మనస్సు పరాప్రకృతి మీదకి వెళ్ళదు, అపరాప్రకృతి మీదకే వెళుతుంది. ఎందుకండి అలా వెళుతుంది? పరాప్రకృతి మీదకి ఎందుకు వెళ్ళదు? ఎందుకంటే స్క్రీన్ ఏముందండి, ఆడదు, కదలదు, దానికి రంగు లేదు, రూపు లేదు, ఏమి లేదు. ఆ స్క్రీన్ చూస్తే ఏముంది? మనం 24 గంటలు మన హాల్లోనే ఉంటుంది టీవీ. అది స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఎవరన్నా చూస్తాము అటువైపు? స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అది గ్లాస్ పీస్, దాని పక్కన ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా? అదే స్విచ్ ఆన్ చేయండి, ఏం తిరుగుతుంది మనసు ముఖం ఇట్లా. అది ఆన్లో ఉన్నప్పుడు ఆహా, ఏమి అట్రాక్ట్ చేస్తుంది మనల్ని, తింటూ కూడా ఏం పనులు చేస్తున్నా కూడా అక్కడే ఉంటుంది మనస్సు. ఎవరిని వచ్చి పలకరిస్తున్నా అక్కడ, వస్తానే ఉండు, అది చూస్తున్నా చూస్తున్నాయి. ఎవరిని పలకరించాం, మాట్లాడించాం, ఏమీ చేయం, ఏమిటంత అట్రాక్షన్? అది స్విచ్ ఆఫ్ చేస్తే ఎవరు చూడరట. ఇది విషయం. మాయాశక్తి కదిలేటటువంటిది, రంగులు రూపాలు, దానికి రకరకాల వికారాలు ఉన్నాయి. ముఖం చూడండి ఎట్లా ఉంటుందో ఒక గంట సేపట్లో, హ్యాపీ, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్, మారుతూ ఉంటుంది కదా, ఊసర వెళ్ళి మారినట్టు మారుతుంటుంది. ఆ మారుతూ ఉండేది గ్రహిస్తుంది మనస్సు, మారినటువంటి దాన్ని గ్రహించదు. స్క్రీన్ మారదు, అందుకని మనల్ని అట్రాక్ట్ చేయదు. మారేటటువంటిది అట్రాక్ట్ చేస్తుంది, మారకుండా ఒకే రకంగా ఉంటే స్వామిని డ్రెస్ ఏమి అట్రాక్ట్ చేస్తుంది? అదే పట్టు చీర కట్టుకుంటే ఒకరోజు సిల్క్ చీర, ఒకరోజేమో వెంకటగిరి చీర, ఒకరోజేమో బెంగళూరు చీర, రకరకాల చీరలు కట్టుకుంటే ఆహా నటుపోతుంది మనసు. ఇది ఎప్పుడు ఇది చూసేదే కదా అని అనిపిస్తుంది. మనస్సు యొక్క లక్షణం అది. ఇంకొక ఉదాహరణ చెప్పనా? కారులో వెళుతూ ఉంటాం, ట్రాఫిక్ ఉన్నప్పుడు వెనక లైట్ వేస్తాం, ట్రాఫిక్ ఉంది ఆగుతున్నప్పుడు లైట్ వేస్తాం. లైట్ వేసినా కూడా దాని మీదకి పోదు మనస్సు, అందుకని బీప్ బీప్ లైట్లు వేయాలి. ఆరిపోతూ విరుగుతూ ఉండే లైట్లు అయితే అట్రాక్ట్ చేస్తుంది.
ఇంకొకళ్ళైతే ఏం చేస్తాడు, చెయ్యి పెడతాడు బయటికి. చెయ్యి ఇట్లా పెడితే ఆగు అంటే ఆగడు, అందుకని ఊపుతూ ఉండాలి. ఊపుతూ ఉంటే వాడికి గమనిస్తాడు, ఊపకుండా ఇట్లా పెట్టామనుకోండి గమనించాడు. అందుకని కదిలే వాటిని గమనిస్తాం, కదలేని దాన్ని గమనించాం. బ్రహ్మ చైతన్యం అంతటా ఉన్నది, సత్తు చిత్తు కదలదు. ఎక్కడ కదులుతుంది? అంతటా ఉన్నది ఎట్ట కదులుతుంది? కదలలేదు కదా. కదలని దాన్ని మనం గమనించాం. రూపం లేదు దానికి. చిన్నప్పుడు కెమిస్ట్రీ లెసన్ ఉండేది, టేస్ట్లెస్, ఓడర్లెస్, కలర్లెస్ అని చెప్పి ఒక్కొక్క రసాయనం గురించి చదివేటప్పుడు రంగు వాసన రుచి లేనటువంటిది అని చెప్పి చెప్తారు. అట్లాగే బ్రహ్మము రంగు రుచి వాసన ఎత్తదద్రేశం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు శ్రోత్రం తదపాణి పాద కాళ్ళు లేవు, ముక్కులు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, నోరు లేదు, మాట లేదు, ఏమీ లేదు. అటువంటిది పోయి ఎక్కడన్నీ గ్రహిస్తామన్నారు. అందుకనే మాకు బ్రహ్మ జ్ఞానం కంటే కూడా ఈ శరీర జ్ఞానమే ఎక్కువ అన్నాడు. కానీ అక్కడ ఏం చెప్తామంటే, నీకు సినిమా ముఖ్యమే, సీరియల్ ముఖ్యమే, నేను స్క్రీన్ తీసుకుపోతా నువ్వు చూసుకోవాలి, ఈ స్క్రీన్ తీసుకెళ్ళిపోతాను నువ్వు చూడు సినిమా అన్నా. ఎట్లా చూస్తారు? ప్లీజ్ 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 ఏమిటి, స్క్రీన్ లేకపోతే ఎట్లా చూస్తామండి, అందుకని స్క్రీన్ ఇచ్చేయండి అంటాం. అదేవిధంగా సత్తు చిత్తు తీసేస్తే ఈ నామరూపాలు ఏమీ లేదు, ఉండలేవు. అర్థమైందా? అందుకని సినిమా చూస్తున్నప్పటికీ కూడా ఆ స్క్రీన్కి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. కొంచెం గుర్తుంచుకోవాలి అప్పుడప్పుడు. సినిమా చూడు వద్దని చెప్పలే, మరీ నిర్లక్ష్యం చేయవాక స్క్రీన్ని. అదేవిధంగా ఇక్కడ సత్తు చిత్తు ఉనికి ఎరుక నేను ఉన్నాను నాకు తెలుసు అనేది చైతన్యం. ఈ నామరూపాలనేటువంటివి అపరా ప్రకృతి. మనమేమో ఈ అపరా ప్రకృతి భార్య భర్త కొడుకు కూతురు ఈ నామరూపాలకు ఎక్కువ విలువ ఇస్తున్నాం. ఈ సత్తు చిత్తం ఒకడు ఉన్నదనే తెలియదు. అది నిత్యమైనది సత్యమైనది తెలుసుకోకుండా అనిత్యమైనది అసత్యమైనది సత్యం అనుకుంటే దుఃఖం. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. త్రిభిర్ గుణమయై భావై, మూడు గుణాలతో కూడినటువంటిది ఈ యొక్క మాయాశక్తి. మోహితం భావై ఏభి మోహితం, ఈ యొక్క జీవరాశులన్నీ కూడా భావై అంటే మనస్సులో ఉన్నటువంటి, ఈ మనస్సులోనే కదా ఇదంతా ఉన్నది, ఈ ఆలోచనలన్నీ కూడా. త్రిభిః గుణమయైః, మూడు గుణాల ద్వారా ఇదం సర్వం జగత్ మోహితం. ఈ మూడు గుణాల కలిగినటువంటి మన మనస్సులో మూడు గుణాలు ఉన్నాయండి. ఈ మూడు గుణాలతో ఉన్నటువంటి ఈ మనస్సు మోహింపబడింది. మోహితం నా అభిజానాతి, తెలుసుకోవడం లేదు. నేను తెలుసుకోవడం లేదు, నన్ను తెలుసుకోవడం లేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మాం నా అభిజానాతి, మాం అంటే ఇక్కడెవరు? పరాప్రకృతి చిత్తు సత్తు. సత్తు చిత్తును తెలుసుకోకుండా నా మాయాశక్తిని మాత్రమే దాని చేత మోహింపబడ్డారు వీళ్ళందరూ అన్నారు. అందుకనే మనకు కథలో మోహిని భస్మాసురులో మోహిని అట్రాక్షన్ కథ తెలుసు కదా. ఎందుకు చెప్పారు తెలుసా? ఈ మోహినిని అర్థం చేసుకుంటామని చెప్పి ఆ మోహిని చెప్పారు అక్కడ మనకు. మన ఆ మోహినిని అట్లాగే వింటాం, కానీ ఈ మోహిని మనకు అర్థం కాదు. మోహంలో పడిపోయినాం. ఉదయం లేస్తే రాత్రి దాకా ఒకటే మోహం. మోహం అంటే ఏమిటి తెలుసా? సత్యమైన దాన్ని, ఆధారమైనటువంటి అధిష్టానాన్ని గమనించకుండా దేనివలనైతే ఈ యొక్క రూపాలన్నీ ఉంటున్నాయో వాటిని నిజమనుకోవడమే మోహం. ఈ నామరూపాలకి జననం ఉంది, మరణం ఉంది, వికారాలున్నాయి, ముసలితనం ఉంది, వ్యాధి ఉన్నది, దీనికి దుఃఖం ఉన్నది, రాగం ద్వేషం కోపం తాపం ఒకటే. ఈరోజు ఎంత తాపం చూడండి, ఎండ ఎంత తాపం పడిపోయింది శరీరం మనస్సు. ఈ వికారాలన్నీ కలిగినటువంటిది, ఇది మారుతూ ఉంటుంది. స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తుండేవారు. హరిద్వార్ పోతే ఋషికేశ్లో అక్కడ గంగానదిలో స్నానం చేయాలంటే బాగా ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? అట్లా నీళ్ళలో దిగారనుకోండి స్నానం చేయడానికి, కొట్టుకుపోతాం నీళ్ళకి ఆ ప్రవాహానికి. అందుకని వాళ్ళు ఇనుప చైన్లు అక్కడ కడతారు. ఇనుప చైన్లు కట్టి వాటిని పట్టుకొని స్నానం చేయండి అంటారు. వాటిని పట్టుకొని స్నానం చేసిన వాళ్ళే కొట్టుకుపోయినారు కొంతమంది, ఎందుకంటే అది లూజ్గా ఉండి లూజ్ అయిపోయింది, దాంతో పాటే కొట్టుకుపోయినారు. అది పట్టుకున్నాం అనుకోండి గట్టిగా, ఎన్ని ముణుగులు ముడిగినా కూడా మనం ఆ ప్రవాహాన్ని కొట్టుకుపోం. దాన్ని వదిలేసేసి మునిగామంటే కొట్టుకుపోతాం. ఇక్కడ కూడా అంతే. మన జీవితంలో కూడా ఈ సత్తు చిత్తు అనేటటువంటి ఆధారమైనటువంటిది, చలనం లేనటువంటిది అది మనం అని తెలుసుకొని దాన్ని మనం ఆసరాగా చేసుకోవాలి. దాన్ని ఆసరాగా అంటే జ్ఞానం అన్నమాట, ఆత్మజ్ఞానం, పరాప్రకృతి పరమసత్యం. అది ఉండడం వల్ల ఈ శరీరం ఉంటుంది. ఇది జడం, ఈ శరీరం, ఈ శరీరం జడం. దీనికి నిజంగా ప్రాణం లేదు. ఆ చైతన్యం వల్ల ఇక్కడ ఈ శరీరం పనిచేస్తున్నది. కనుక దాన్ని మనం పట్టుకొని ఆసరాగా, దానికి మరణం లేదు, జననం లేదు, వికారం లేదు, వ్యాధి లేదు, ముసలితనం లేదు, దాన్ని ఆసరాగా తీసుకొని మనం ఈ శరీరంతో ఈ సంసారంలో మునిగామనుకోండి, మునగడమే కదా. పళ్ళు నొప్పి, కాలు నొప్పి, కై నొప్పి, చెయ్యి నొప్పి, కన్ను నొప్పి అని రకరకాల నొప్పులు. మనకు కాకపోతే ఇంట్లో వాళ్ళకి రకరకాల బాధలు, ఆర్థిక బాధలు, ఈతి బాధలు, బోలెడు బాధలు, ఇదే సంసారం. డుప్పు 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 ముడుగుతూ లేస్తూ ముడుగుతూ లేస్తున్నాం. నాకు తగ్గింది అనుకుంటే మా అబ్బాయికి వచ్చింది జ్వరం, మా అబ్బాయికి తగ్గింది అనుకుంటే అమ్మాయికి వచ్చింది జ్వరం, అమ్మాయికి తగ్గింది అనుకుంటే పనిమ్మాయికి జ్వరం వచ్చింది, దానికి జ్వరం వచ్చి అందరికి వచ్చినట్టు ఇంట్లో. ఎందుకంటే పని అమ్మాయి రాకపోతే ఇంకేముంది, మన పని అవుట్ కదా. అందుకని నాకు వచ్చినా పర్వాలేదండి, పని అమ్మాయికి మాత్రం జ్వరం. అది అట్లా ఉంది ఇప్పుడు రోజులు. అంత ఆధారపడి ఉన్నాం మనం ప్రతి దాని మీద. ఈ అపరాప్రకృతిలో ఇవన్నీ ఉండడం సహజం. ఈ యొక్క పరాప్రకృతి జ్ఞానాన్ని పట్టుకొని నేను సత్తు చిత్తుని ఇవన్నీ కూడా ఇందులో ఇట్లా ఉంటూనే ఉంటాయి అని అనుకుంటే దిగులు లేదు. దీన్ని వదిలిపెట్టి ఈ సంసారంలో మునిగామనుకోండి, ఉదయం నుంచి రాత్రి దాకా భయం భయం భయం, దిగులు, చింత ఇవన్నీ వస్తాయి మనిషికి. ఇప్పుడు దిగులు చింత రావడానికి కారణం ఏమిటో అర్థమైందా? మీకు ఎప్పుడెప్పుడైతే దుఃఖం వస్తుందో, బాధ వస్తుందో, ఎప్పుడైనా, ఎక్కడైనా, దేనివల్లనైనా, ఏ కారణంగానైనా, ఎప్పుడైనా, ఎటువంటి పరిస్థితిలో అయినా, ఎక్కడైనా దుఃఖం వచ్చిందంటే ఒక్కటే ఒక కారణం, మీ నిజస్థితి నుంచి మీరు క్రింద పడ్డారు అని అర్థం. మీ నిజస్థితి మీకు జ్ఞాపకం లేకుండా సత్తు చిత్ అనేది నా నిజమైన స్వరూపం అని మర్చిపోవడం వలన ఇది దుఃఖం ఎక్కువవుతుంది. శరీర బాధ ఏమిటి, ఆధ్యాత్మికం ఏమిటి, అది దైవికం ఏమిటి, అది భౌతికం ఏమిటి, ఏ బాధ అయినా సరే, డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్, ఇంకేదో ప్రెషర్, 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 ఏదైనా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఒక్కటే గుర్తు, మీకు ఎప్పుడెప్పుడు దుఃఖం వస్తే వెంటనే చెక్ చేసుకోండి. లిట్మస్ టెస్ట్ అంటారు దీన్ని, మెటల్ డిటెక్టర్. ఇప్పుడు ప్రతి చోట మెటల్ డిటెక్టర్ పెడుతున్నారు కదా, ప్రతి చోట. ఇప్పుడు మనం ఏం మెటల్ డిటెక్టర్ పెట్టుకోవాలి, జ్ఞానం అనే డిటెక్టర్ పెట్టుకోవాలి. ఆ జ్ఞానం అనే డిటెక్టర్ ద్వారా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దుఃఖపడుతోన్న మనస్సు ఒక రకంగా ఉందండి, మనసులో బాధగా ఉందండి, చాలా దిగులుగా ఉందండి, కష్టపడుతున్నానండి అన్నావా అంటే బ్యాలెన్స్ ఉంది కదా, త్రాసు. ఆ త్రాసులో అపరాప్రకృతి, పరాప్రకృతి రెండు, పరాప్రకృతి క్రిందికి వచ్చిందా పైకి వచ్చిందా, తేలికైపోయింది, ఇది క్రిందికి వచ్చింది అంటే మునుగుతున్నావు అని అర్థం. దిగులు 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 వరి అనమాట. ఆ దిగులు ఎక్కువ అవుతుంది అంటే ఏమిటి, పరాప్రకృతిని మర్చిపోయినాను. అలా మర్చిపోకుండా ఇవన్నీ ఇందులో ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే గుణాలతో చేయబడింది. త్రిభిర్ గుణమయై భావై మోహితం జగత్ అన్న క్రిందికి వస్తుంది. మోహం లేదు అంటే బ్యాలెన్స్. జ్ఞాని బ్యాలెన్స్గా ఉంటాడు. జ్ఞాని కూడా శరీరంలోనే ఉన్నాడు కదా, పరాపరా ఉన్నాయి కదా. అయితే ఆయన గుర్తు పెట్టుకుంటాడు ఎలా, శాస్త్రం చదివి, చదివింది వంట పెట్టి చేసు అంట, వంట చేయడం కాదు, వంట పట్టించుకొని అంటే జీర్ణం చేసుకొని ఆ చదివిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. సినిమా చూడండి, చూడొచ్చు, స్క్రీన్ గుర్తుండాలి. ఈ సినిమా కూడా అంతే. మన పొద్దున్న నుంచి రాత్రి దాకా మనం చేసే అన్ని పనులు ఒక మూవీ లాంటిది, కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఇది మర్చిపోకూడదు. అర్థమైందా? అది చెప్తున్నారు రెండో లైన్ చూడండి. మోహితం న అభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం, పరం అవ్యయం మాం, వీటికన్నిటికంటే కూడా అతీతుడైనటువంటి నన్ను వీళ్ళు తెలుసుకోవడం లేదు. మోహంలో పడిపోయినారు. గీతా క్లాస్ అటెండ్ కాకుండా, చదవకుండా, అసలు గీత ఒకటి ఉన్నదని తెలియకుండా, ఏ గీత తెలుసు అంటే నాకు సంగీత తెలుసు, ఆ గీత తెలుసు ఈ గీత తెలుసు అన్నాడు. అసలు గీత తెలియక గీత మారిపోయింది మనిషికి అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత శ్లోకం, మాం ఏభ్యః పరమవ్యయం చాలా ముఖ్యం, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. మాం ఏభ్యః పరం అంటే ఏభ్యః పరం అనేది ట్రాన్సెండ్ అని అర్థం. ఇప్పుడు మన నీడ ఈ శరీరం రెండున్నాయి, ఎంత సత్యం నీడ? ఈ శరీరం ఎంత సత్యం అంత సత్యం అది. నీడ ఉన్నది, మనము ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఎంత సత్యమో అది అంత సత్యమా? అది అంత సత్యం అయితే నిన్ను గిల్లితే దాన్ని గిల్లితే దానికి నొప్పి ఉండాలి. దానికి నొప్పి లేదే, అది సత్యం కాదు కనుక. అర్థమైందా? అదేవిధంగా ఈ సత్తు చిత్తు పరాప్రకృతి సత్యం, ఈ శరీరం మనస్సు ఇవన్నీ కూడా వ్యావహారికం, ఇది లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. అందువల్ల ఇందులో ఏమి జరిగినా కూడా ఈ ఆత్మ చైతన్యాన్ని అంటవు. ఆ సత్యం వేరు, ఈ సత్యం వేరు, కళ వేరే మెలకువ వేరు. కళలో చూసిన పదార్థాలు వేరు, మెలకువ వేరు. కళలో నిప్పు చూశారు, ఆ నిప్పు వచ్చి మనల్ని అంటుకుంటుందా? ఏ చూశారు కదా అంటుకోదే, అది సత్యం కాదు కనుక. చూశారు కదా, మరి చూసినా కూడా సత్యం కాదండి అన్నారు. చూస్తే సత్యం కాకుండా ఎట్లా ఉంటుంది, చూసేదంతా సత్యమే కదా అన్నారు. చూసినా కూడా సత్యం కాదండి అంతే. శాస్త్రం అంటుంది, ఈ శరీరం నువ్వు చూసినా కూడా సత్యం కాదు. ఈ వ్యాధి జర మరణ దుఃఖం ఉంది, ఈ శరీరానికి వచ్చే బాధలు ఉన్నాయి చూసారా, అంతా ఇంత కాదు. డాక్టర్లకు కూడా అంతు పట్టకుండా, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని రోగాలు, ఎన్ని మందులు, ఎన్ని చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక కళ లాంటిది. ఈ సత్తు చిత్త అనే దాన్ని అంటవు. ఎట్లాగైతే కళలో నిప్పు నీరు నిన్ను అంటదో ఈ శరీరాన్ని, ఈ శరీరం యొక్క లక్షణాలన్నీ కూడా సత్తు చిత్త అయిన నన్ను అంటవు. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, నన్ను వీళ్ళు తెలుసుకోవడం లేదు. ఏభ్యః పరం అంటే సత్వరజస్తమో గుణాల కంటే వేరైనటువంటి నేను, ఏభ్యః ఈ మూడు గుణాలతో కూడినటువంటి శరీరం కంటే వేరైన నన్ను సత్తు చిత్తుని వీళ్ళు తెలుసుకోవడం లేదు. వాళ్ళ శరీరంలోనే ఉన్నాను, ఆత్మరూపంగా ఉన్నాను, అయినా ఆ టీచర్ గొంతు చించుకొని చెప్తున్నా కూడా, స్వామినియా ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఎక్కడికి పోతారో మీరు ఎక్స్ట్రా క్లాసులో చెప్తారు ఏముంది అని అంటారే, కానీ ఆవిడ చెప్పే మాటని చెవుల్లోకి ఎక్కించుకుంటే కదా. ఎవరంటున్నారు? కృష్ణ పరమాత్మ. మోహితం అన్నారు, నా అభిజానాతి అన్నారు. 17 సంవత్సరాల నుంచి చెప్తున్నా, కరెక్ట్ స్వామిని మీరు చెప్పింది అనండి. పరాప్రకృతి సత్యం నేనే, అదే అంతే, ఇంత దానికి సత్యమే ఇంక తిరుగు లేదు. ఇప్పుడు కళ సత్యం కాదు, సత్యం కాదని ఎంత ఎంత బాగా చెప్పారు. కళ సత్యం కాదు, సత్యం కాదని ఎంత నిర్ధారణ చేసి చెప్పారు చూసారా మీరు? ఏమన్నా కొంచెం సందేహం ఉంటే ఎవరికైనా చెప్పండి, ఏమండి కళ సత్యం అని ఎవరైనా చెప్తారా? మీ నాలెడ్జ్ కళ సత్యం కాదు అని మీ నాలెడ్జ్ అది ఎంత పర్సెంట్ కరెక్ట్? 70%, 80%, 90%, 99%? స్వామిని 10%. అవునా? ఇప్పుడు నా నాలెడ్జ్ అబౌట్ వేకింగ్ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఇది కూడా ఒక కళ లాంటిది అనే నాలెడ్జ్ 100% కరెక్ట్. అది మీరు కూడా శాస్త్రం చదివి జీర్ణం చేసుకుంటే మీకు కూడా ఇది 100% మిథ్య అని మీకు తెలుస్తుంది. నిద్రలో పోయేవాడికి నిద్రలో కళలు వచ్చినప్పుడు కళ సత్యం, అప్పుడు కళ కనేవాడికి నిప్పు సత్యం కాదు, సత్యం కాదు అంటే వాడికి సత్యమే అది. వాడికి అది సత్యం కాదని తెలిసింది ఎప్పుడు? మేలుకున్నప్పుడు. మేలుకోనంత వరకు వాడికి అది సత్యమే కాదా? అందుకనే స్వామీజీ అంటుంటారు, డ్రీమ్ ఈజ్ రియల్ ఫర్ ద డ్రీమర్ ఇన్ ద డ్రీమ్ అన్నారు. డ్రీమ్ ఈజ్ రియల్ ఫర్ ద డ్రీమర్ ఇన్ ద డ్రీమ్, డ్రీమ్ ఈజ్ అన్రియల్ ఫర్ ద వేకర్. అదేవిధంగా ఈ వ్యావహారిక శరీరం, మనస్సు, బుద్ధి, అహంకార ఇవన్నీ కూడా తండ్రిని, తల్లిని, కూతుర్ని, భార్యని, చెల్లెల్ని, అన్నయ్యని ఇవన్నటువంటి చూస్తున్నప్పటికీ కూడా, వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా ఇది పరమసత్యం కాదు, ఇది కూడా ఒక రెండవ కల లాంటిది అని ఎప్పుడు తెలుస్తుందంటే మేలుకున్నప్పుడే. మేలుకున్నప్పుడంటే మీ యొక్క ఆత్మ స్వరూపానికి మీరు మేలుకున్నప్పుడు, అంటే తెలుసుకున్నప్పుడు, అప్పుడే ఇది సత్యం కాదని మీరు నిర్ధారణ చేయగలరు. ఎక్కువ సమయాన్ని ఇచ్చాను శాస్త్రానికి, చదివాను, అందుకని నిర్ధారణ చేయగలుగుతున్నాను. మీరు సమయాన్ని ఇచ్చారు, చదివారు అనుకోండి, మీరు చేయగలరు, అంతే, పెద్ద కష్టమేం కాదు. మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాము, ఎంత విషయాన్ని గ్రహిస్తున్నాము అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. కల కంటూనే ఉన్నాం అనుకోండి, కల సత్యమే, మేలుకుంటే కల సత్యం కాదు. జ్ఞానానికి మేలుకోవాలి మనం. తెలుసుకోవడం లేదు అర్జున వీళ్ళందరూ అంటున్నారు కృష్ణ పరమాత్మ. చూడండి ఆయన, కృష్ణ పరమాత్మ పాప ఎంత బాధపడుతున్నారు. ఆయన బాధను తీర్చడం లేదు, ఏం లేదు, నేను కృష్ణ భక్తుడిని, కృష్ణ భక్తుడివా. ఈ మాటని నువ్వు విని అర్థం చేసుకొని, ఆయనే చెప్పబోతున్నారు నా భక్తులు ఎవరో తెలుసా అని చెప్పబోతున్నారు. ఇప్పుడు మనల్ని కడిగేస్తారు అంతే. కడిగేయడం అంటే ఏమిటి, అసలు నువ్వు నిజంగా భక్తుడిగా కాదా అని చెప్పి నిర్ధారణ చేయబోతున్నారు. జాగ్రత్త, రెడీగా ఉండండి. తర్వాత శ్లోకం 14వ శ్లోకం. దేవీశేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామే తాంతరంతి తే. చూడండి కృష్ణుడి కరుణ. అర్జున వాళ్ళింత మోహంలో పడి తెలుసుకోకపోయినా కూడా ఒక మార్గం ఉంది వాళ్ళు దాంట్లో నుంచి బయటపడటానికి. ఏమిటో తెలుసా ఆ మార్గం? ప్రపత్తి. నన్ను భక్తితో ఆరాధిస్తే వాళ్ళకి ఈ యొక్క సంసారం అనే దుఃఖంలో నుంచి బయటపడే మార్గం కనపడుతుంది అన్నాడు. చూడండి, ఏషా గుణమయీ దైవీ మమ మాయా అన్నారు. ఈ మాయా మోహం అనేటువంటిది నా పవర్, నా చేతుల్లో ఉంది కనుక నన్ను వీళ్ళు కనుక శరణు పొందారంటే నేను ఆ మాయని వాళ్ళకి తొలగిచ్చేస్తానన్నాడు. క్రిక్ చూడండి, ఈ శ్లోకాన్ని మర్చిపోకండి. మమ మాయ ఏష దైవీ అన్నారు. దాటడం చాలా కష్టం. దురత్ అత్యయ దుఃఖేన దురత్యయ, దుస్తరమైనటువంటిది, దీన్ని దాటడం చాలా కష్టం. ఏష మాయా, ఈ నా మాయ, దీన్ని దాటాలంటే ఒక్కటే మార్గం. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. 14 నుంచి 19 వరకు సంసార నివృత్తి మార్గాన్ని చెప్తున్నారు, బయటపడే మార్గం. ఎక్కడ దొరుకుతుందా మార్గం, దేనికైనా చూస్తున్నాం. ఇది చెప్తున్నారు మార్గం. ఏషా దైవీ మాయా, దేవ సంబంధి దైవీ, ఆ భగవంతుడికి సంబంధించినది ఈ మాయ. ఆయన వీడి సరి వేరుగా లేదు. అందుకని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటారు. లక్ష్మీదేవి ఇచ్ఛాశక్తి, సరస్వతీదేవి జ్ఞానశక్తి, పార్వతీదేవి క్రియాశక్తి. ఎవరో తెలుసా ఈ మూడు శక్తులు? మాయాశక్తి. అందుకనే వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? అర్ధనారీశ్వరుడు పార్వతీదేవి సగభాగం ఇచ్చాడు, సరస్వతీదేవిని అమాంతం నాలుగు మీద పెట్టుకున్నాడు ఆయన, లక్ష్మీదేవిని హృదయంలోనే పెట్టుకున్నాడు. ఎక్కడికి పోలేరు వాళ్ళు. మనకు సరస్వతి, లక్ష్మి, పార్వతి, విజయదశమి, విజయదశమి పూజలు చేస్తాం. క్లాసు మానుకోనైనా పూజ చేస్తాం. నేను చెప్పేది ఏమిటి అసలు? ఈ లక్ష్మీదేవి, ఈ సరస్వతీదేవి, ఈ పార్వతీదేవి ఎవరో కాదు, మాయాశక్తి. నేను చెప్తే మీరు నమ్మరు, నాకు తెలుసు ఆ సంగతి. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఏషా మమ మాయా అన్నాడు. ఇది నా మాయాశక్తి అన్నాడు. దైవీ అంటే దైవ సంబంధమైనటువంటిదే కానీ వేరుగా లేదు. అర్థమైందా? మమ మాయా, నా మాయ, నా యొక్క గొప్ప మ్యాజిక్ అన్నమాట. ఆయన చేసే మ్యాజిక్ ఇదంతా కూడా. మమ మాయా, ఎటువంటి మాయా ఇది? గుణమయీ, మూడు గుణాలతో కూడినటువంటిది. గుణమయీ అంటే గుణాత్మకమైనటువంటిది, సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటిది గుణమయీ. దురత్యయ, దీన్ని దాటడం, దీని నుంచి బయటపడడం చాలా కష్టం. ఆయనే చెప్పేశాడు. చూసారా, చాలా తేలికని చెప్పలే కృష్ణ పరమాత్మ. చాలా కష్టం అన్నాడు. దీని నుంచి బయటపడడం చాలా కష్టం. నా అనుగ్రహం లేకపోతే వాళ్ళు బయటపడలేరు. నన్ను గనక శరణు వేడుకుంటే నేను వాళ్ళకి ఈ మాయ. అందుకని త్యాగరాజుల వారు తిరుపతి వెళ్ళినప్పుడు తెర తీయగరాద, తెర ఏమిటో తెలుసా? అది మాయా తెర, దాన్ని తీయాలి. భగవంతుణ్ణి అడుగుతున్నాడు ఆయన, నాయన తెర తీయి, మాయా తెరని తొలగించు అని. దురత్యయ ఏ ప్రపద్యంతే మాం తే ఏవ తరంతి. అండర్లైన్ చేసుకోండి. ఏ ప్రపద్యంతే, నన్ను ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో నన్ను మాత్రమే, అంటే స్వ ఆత్మభూతం, తమ ఆత్మస్వరూపంగా ఉన్న నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు మాత్రమే. ఏతాం మాయాం తరంతి, ఈ మాయను దాటుతారు. తరంతి అంటే దాటుతారు. ఈ మాయను దాటుతారంటే ఏమిటి? నాకు ముసలితనం దుఃఖం లేదు, మరణ దుఃఖం లేదు, వ్యాధి దుఃఖం లేదు, ఈ రాగద్వేషాల కామక్రోధాలతో కూడినటువంటి ఈర్ష అసూయ ద్వేషాలతో కూడినటువంటి ఈ ప్రపంచంలో ఏ దుఃఖము లేదు అనే స్థితికి చేరడమే మాయ నుంచి దాటటం. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటారు, వరీ ఫ్రీ లైఫ్, దిగులు చింత లేనటువంటిది. ఈ శరీరానికి ఏమైనా సరే, మనస్సుకి ఏమైనా సరే, ఈ లోకంలో ఏం జరిగినా సరే, ఇప్పుడు కళలో బోలెడన్నీ జరిగినాయి, మిమ్మల్ని ఏం బాధిస్తున్నాయండి? కళలో చాలా పోగొట్టుకున్నారు, పరుసు పోయింది, పెట్టి పోయింది, అన్నీ పోయినాయి, నీళ్లు వర్షం అన్ని గందరగోళం అయింది కళలో. లేచిన తర్వాత ఏమన్నా దిగులు పడుతున్నారా? అయ్యో అని కూర్చున్నారా? ఏమైనా ఈ క్షణమంతా కూడా కొంచెం కూడా ఈవెనైనా అయ్యోట అవన్నీ తలుచుకున్నా కూడా మీకు అనిపిస్తుందా? అనిపించు. ఎందుకని? హైహీనై, లేనేలేవు అవన్నీ. ఇది అంతే ఈ ప్రపంచం, ఈ నామరూపాలు, ఈ బంధువులు బాంధవ్యాలు, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ, ఉన్నట్లుగా కనపడుతున్నప్పటికీ కూడా వీటి నుంచి నాకు ఎటువంటి బాధ ఉండదు. అదే మోక్షం అంటే తెలుసా? మోక్షం అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికో పోవడం కాదు. మోక్షం అంటే బ్రతికి ఉండగానే మోక్షము గలదా? భూమిలో జీవన్ముక్తి కాని వారలకు మోక్షం ఉందా చెప్పండి? ఇప్పుడే ఇక్కడే నేను బ్రహ్మస్వరూపాన్ని, ఈ శరీరాన్ని గురించి నాకు ఎటువంటి కనెక్షన్ లేదు. మీకు కళ గురించి ఎటువంటి కనెక్షన్ ఎట్లా లేదో జ్ఞాని అదే విధంగా ఇది కనెక్షన్ లేదని చెప్తున్నాడు. అది దాటడం అంటే ఎప్పుడు నన్ను కనుక వాళ్ళు భక్తితో ఆరాధిస్తే వాళ్ళు తరిస్తారు, దాటుతారు అన్నాడు. ఎలా? తర్వాత. కానీ కొంతమంది ఉన్నారు భక్తులైతే దాటుతారు, భక్తులు కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నారు. నమాం దుష్కృతి నో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితా. కొంతమంది భక్తులున్నారు, కొంతమంది నాస్తికులు ఉన్నారు. ఆస్తికులు నాస్తికులు, ఈ యొక్క భగవంతుడు ఉన్నాడని, భగవంతుణ్ణి ఆరాధించాలని వాళ్ళకి భక్తి కానీ శ్రద్ధ కానీ ఏముండదు. వాళ్ళందరూ అసురులు అని చెప్పంటున్నాడు కృష్ణ పరమాత్మ. దుష్కృతినః మూఢాః, పాపకర్మలు చేసిన వాళ్ళు. మనం మనిషి జన్మ ఎత్తడానికి ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనిషి జన్మ ఎత్తుతాం. ఈ మనిషి జన్మ ఎత్తిన తర్వాత కూడా ఇంకా పాపకర్మలు చేస్తూ ఉంటారు కొంతమంది. దుష్కృతినః అంటే దుష్కర్మలు చేసేవాళ్ళు, అధార్మికంగా ఉంటూ, అధార్మికంగా సంపాదిస్తూ, అధార్మికంగా ధనాన్ని కూడగట్టుకుంటూ కూడగట్టుకుంటూ ఏమన్నా చేసి ఎట్లయినా సరే సంపాదించి మేడలు మేడలు కట్టేసి అబ్బాయికి ఇంత ఆస్తి, అమ్మాయికి ఇంత ఆస్తి బ్యాంకుల్లో వేసి బంగారం ఇన్ని రకరకాలని చేర్చుకోవడానికి సరిపోతుంది వాళ్ళకి. దానికోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు అధార్మికంగా తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. నరాధమాహ, నరులలో అధములు, నరాణం అధమాహ, మనుష్యులలో అధములు అని అర్థం. భక్తులు ఉన్నారు కానీ కొంతమంది నన్ను లెక్క చెయ్యరు, దేవుడని దేవుడు చెప్పినటువంటి మాటలని వేదాలని ఏమీ లెక్క చేయరు. నరులలో అధములు, మనుషులలో అధములు, వాళ్ళేం చేస్తారు, మాయయా అపహృత జ్ఞానాహ, మాయ చేత వాళ్ళ యొక్క జ్ఞానం అపహరింపబడింది, వాళ్ళ వివేక శక్తి పోయింది. పొద్దున లేస్తే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, మధ్యాహ్నం పొద్దున సినిమా, రాత్రి సినిమా. పొద్దున పోతే ఆఫీసుకు పోతాడు, సంపాదించుకుంటాడు, శాలరీ తెచ్చుకుంటాడు, కొనుక్కుంటాడు, తింటాడు, మజా మజా అంటాడు. ఏమిటయ్యా అంటే, దేవుడు లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, కనీసం గ్రాటిట్యూడ్ అయినా లేదు దేని మీద. ఏమిటి గ్రాటిట్యూడ్? నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, ఆయనకి ఎందుకు గ్రాటిట్యూడ్ అంటాడు? పిల్లలు కూడా ఈ రోజుల్లో, నేను కష్టపడి చదువుతున్నాను, పాస్ అవుతున్నాను, దానికోసం దేవుడికి ఎందుకు నమస్కారం చేయాలి? నేనేం చూశాను ఆయన్ని, నేనే కదా కష్టపడి చదివాను, రాత్రి బవళ్ళు అంటాడు పిల్లవాడు అని అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? కనపడనంత మాత్రాన భగవంతుణ్ణి నిందించడం, భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేస్తే భగవంతుడికి తెలుసు వీడికి ఎట్లా పాఠం చెప్పాలి అని. చెప్తాడు, చెప్పే టైంలో చెప్తాడు, టైం కూడా చూడాలి కదా, పక్వం కావాలి పాపం. పాపం పండితే కానీ ఎలక్షన్ 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 అన్నారు, చివరికి ఏమైంది, క్యాన్సర్. కానీ చూద్దాం ఎట్లా జరుగుతుందో, పాపం పండి తూరుతుంది ఒకరోజు. కనుక ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే అంటారు. లేకపోతే ఇంకెట్లా నిలుస్తుందండి ఈ సృష్టి అంతా కూడా. కానీ ఈ రకాల మనుషులందరూ ఏం చేస్తారు, మాయయా అపహృత జ్ఞానాహ, వాళ్ళ యొక్క వివేకం మాయ చేత అపహరింపబడింది. వివేకం లేక అసత్యమైనటువంటి అనృతమైనటువంటి ఈ యొక్క శరీరం కోసమే, దీని భోగం కోసం, దీని సుఖం కోసం ఎంత తాపత్రయపడతారు అంటున్నారు కృష్ణ పరమాత్మ. అదే కదా మాయ, మరి ఈ నామరూపమే కదా మాయ. ఈ దీని వల్ల అట్రాక్షన్ వల్ల ఏమవుతుంది, ఇది దేనికి ఇచ్చాడు భగవంతుడు అని తెలియకుండా దీన్ని బాగా పోషించి 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 అవసరమైన దానికంటే బరువు పెంచుకొని మరి ఎక్కువ ఇచ్చి దీనికోసం అహంకారం మమకారం పెంచుకొని పెంచుకొని బతికిన నాళ్ళు అందరికి అశాంతినిచ్చి సుఖాన్ని ఇవ్వకుండా తన స్వార్థం కోసం, తన సుఖం కోసం అందరినీ ఉపయోగించుకొని మనిషి ఎంత పతనానికి దారితీస్తున్నాడు, తాను పతనం అవుతున్నాడు. నరాధమాహ, ఏం చేస్తున్నారు వీళ్ళు, మాయయాహ అపృత జ్ఞానాహ ఆసురం భావం ఆశ్రిత, నన్ను ఆశ్రయించకుండా అసుర గుణాన్ని ఆశ్రయించారు. ఆసురం అంటే అసుషు రమంతే ఇతి ఆసురాహ, ఇంద్రియ భోగాలలోనే రమిస్తున్నారు, ఇంద్రియ భోగాలలోనే. తాగుడు రెండు టైప్ తాగుడు, స్మోకింగ్ ఏమంటారు అది, ధూమపానం మద్యపానం, ధూమపానం మద్యపానంలోనే ఉంటారు, ఎప్పుడు ఓలలాడుతూ ఉంటారు. ధూమపానం చేయడం ఒక స్టైలు, మద్యపానం చేయడం ఒక స్టైలు, పార్టీ అంటే అంతేనండి, అలాగే ఉంటుందట. ఎవరండి చెప్పారు పార్టీ అంటే? సురాంన పిబేత్, ధూమపానం చేయడం మహాపాపం, మద్యపానం చేయడం మహాపాపం, అలా చేసిన వాడిని వెంటనే జైలుకి అప్పగించాలి. వాడి పక్కన నీడలో ఉన్నా సరే వాళ్ళని ప్రోత్సహించే వాడికి కూడా పాపమే, అంతటి పాపానికి ఒడిగడుతున్నారు వీళ్ళు. నర అధమాహ మాయయ అపహృత జ్ఞాన, అంటే ఇదే సత్యం అనుకుంటున్నారు వాళ్ళు. ఈ శరీరాన్ని భోగలాలసతో నింపడమే సత్యం అనుకుంటున్నారు. దీనికి ఒక ధర్మం లేదు, ఒక నీతి లేదు, నియమం లేదు, ఏమి అక్కర్లేదు. దీనికి ఎంతటి సుఖాన్ని ఇవ్వదలుచుకుంటే అంత సుఖం, ఎంత అధార్మికంగానైనా సరే, అవతల వాళ్ళ తలకాలు నరికేసైనా సరే ఏమైనా చేస్తాను నేను అంటాడు. అంతటి మోహమా, ఆసురాహ అసుషు, ఇంద్రియ అంటే ఇంద్రియ భోగముల యందు రమించేవాళ్ళు అసురాహ, అసుషు రమంతే ఇది అసురాహ. అందుకని మనిషికి భోగలాలసత అనేది ప్రమాదం, అది వచ్చిందంటే వాడి బుద్ధి పనిచేయదు. పిచ్చివాళ్ళయ్యా మన వాళ్ళు, ఎందుకు తపస్సులు చేసేవాళ్ళు, ఎందుకు అన్ని సుఖభోగాలు వదులుకొని వాళ్ళు నిరాడంబరంగా జీవించారు? సంపాదించడం చేతకాక కాదు, ఫ్లాట్స్ కొనుక్కోవడం తెలియక కాదు, బెడ్స్ కొనుక్కోకడం తెలియడం కాదు, అనుభవించడం చేతకాక కాదు, ఎంత భోగమో అంత రోగం అని వాళ్ళకి తెలుసు. ఎవరికి తెలుసు, నచికేతుడికి 9 ఏళ్లకే తెలిసింది, మనకు 90 ఏళ్ళు వచ్చినా తెలియట్లేదు. స్వభావ మర్త్యంత ఎదంతకైతే జరా అన్నాడు, ముసలితనం వస్తుంది ఎంతకాలం అనుభవిస్తాను ఈ భోగాలన్నీ నాకొద్దన్నాడు. ఏమిటి తింటావా తింటావా తింటావు షుగరు బ్లడ్ ప్రెషర్ ఏమున్నాయి రెండు రోగాలు చాలు ఇంకేంటి నువ్వు సంపాదించేది సాధించేది అయిపోయింది. అందుకని నియమం నిష్ఠ చిన్నప్పటి నుంచి రావాలి మనిషికి. అర్థమైందా? రోగాలు రొప్పులతోనే జీవితం అంతా అయిపోతే ఏం సాధిస్తాం మనుషులు? సుఖం అండి, సుఖం అంట, సుఖం కాదు అది రోగం. ఎంత సుఖమో అంత రోగం అని చెప్పి మన వాళ్ళు చెప్పింది. అందుకే అర్థం అనర్థం భావయ నిత్యం అన్నారు. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు వీళ్ళు ఆసురం భావం ఆశ్రితాహ, అటువంటి ఆసుర ప్రవృత్తిని ఆశ్రయించి మాం న ప్రపద్యంతే, నన్ను భక్తితో పూజించడం గాని ఆరాధించడం గాని చెయ్యరు. వీళ్ళు నాస్తికులు అన్నమాట. ఇది ఐదో రకం. భక్తుల్లో నాలుగు రకాలు ఉన్నారు అది చెప్తున్నారు 16వ శ్లోకంలో. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. శంకరాచార్య వారికి ఫేవరైట్ శ్లోకం, మనకు కూడా ఫేవరైట్ కావాలి. ఓకే, ఇప్పుడు మనుషులు ఐదు రకాలు, నాలుగు రకాలైనటువంటి భక్తులు, ఐదో రకమైనటువంటి నాస్తికుడు, అసుర బుద్ధి గలవాళ్ళు. ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ లోకంలో ఈ ఐదుగురిలో ఏ పర్సెంట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు తెలుసా? అందులో తమిళనాడులో ఈ ఐదో జాతి. ఏ జాతి అది? 15వ శ్లోకం జాతి. 15వ శ్లోకం నాస్తిక. భగవంతుణ్ణి ఆరాధించాలని భగవంతుణ్ణి పూజించాలని ఉండదు వాడు. వాళ్ళకి కనపడేదే సత్యం, కనపడనటువంటి ఆ పరమాత్మ తత్వం వాడు నమ్మరు. ఈ నమ్మే నాలుగురిలో కూడా ఇక్కడ కూడా ఒక రిలేషనే. ఏమిటో తెలుసా? ఒకడేమో క్రైసిస్ భక్తి, ఒకడేమో బిజినెస్ భక్తి. ముగ్గురు రకాలు ఉన్నారండి భక్తులు ఈ నాలుగులో. మళ్ళీ మంద భక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి. మన దగ్గరికి వచ్చారు కృష్ణ పరమాత్మ, మనకేదో కొంచెం భక్తి ఉంది కదా. ఈ భక్తిలో మనం ఈ కేటగిరీ కాదు, అది అందుకనే మూసేశా. ఓకే, 15వ శ్లోకం మనకి కాదు, అది ఆ బయట వాళ్ళందరికీ. మనం ఈ నలుగురిలో ఎక్కడున్నాం ఇప్పుడు? మధ్య భక్త్యా, మధ్యమ భక్త్యా, ఉత్తమ భక్త్యా అంటే తెలుసుకోవాలి. ఆర్త అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని, ఈ నలుగురిలో నాలుగు భాగాలు చేశారు కృష్ణ పరమాత్మ. భక్తుల్లోనే నాలుగు రకాలు, భక్తుల్లోనే నాలుగు రకాలు. మొదటి రకం ఏమిటో తెలుసా? ఆర్త భక్తులు, ప్రహ్లాదుడు, పాంచాలి, అహల్య, విభీషణుడు, వీళ్ళంతా ఆర్తభక్తులు. ఆర్తభక్తులు అంటే తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారు. అంటే వీళ్ళని క్రైసిస్ భక్తాస్ అంటారు. క్రైసిస్ అంటే తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు తెలుసు, గుర్తు చేసుకుంటారు. వీళ్ళు మధ్యమ భక్తులు, మధ్యతరగతి వాళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు కాదు, డబ్బులు కావాలన్నప్పుడు అర్థార్థి భక్తులు, బిజినెస్ భక్తులు. బిజినెస్ చేస్తారు భగవంతుడితోనే. అర్థమైందా? మధ్యమ భక్తులు, బిజినెస్ భక్తులు, అర్థార్థి భక్తులు. ఎప్పుడు లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. నారాయణ వద్దు వాళ్ళకి, లక్ష్మీయే కావాలి. ధనం 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 ధనాధన్ ధనాధన్ ధన ధనాన్ని సంపాదించాలి. ధనాధన్ ధనం సంపాదించాలి. 20 ఏళ్ళ అబ్బాయి, 25 ఏళ్ళ అబ్బాయి అమ్మాయి కానీ ఫ్లాట్ కొనడం ఏమిటండి? 50 ఏళ్ళు వచ్చిన వాడు ఇల్లు కట్టలేదు అప్పుడు, ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చిన వాడు ఫ్లాట్ కొట్టాను, నేను ఫ్లాట్ కొంటానంటాడు. ఈ అమ్మాయి ఉంటుంది, నేను పెళ్లి చేసుకుని ముందు ఇల్లు కొనాలంటుంది. ఇల్లు కొట్టడానికి, పెళ్లి చేసుకోవడానికి ఏంటి సంబంధం అంటే, ఆహా నేను ఇల్లు కొనుక్కొని పెళ్లి చేసుకుంటాను. నిండా 25 ఏళ్ళు లేవు, ఇల్లు కొంటుందట. ఎక్కడ కొంటుంది? లోన్ తీసుకొని కొంటుంది. ఆ లోన్ తీర్చడానికి ఉద్యోగం చేస్తానంటుంది. అర్థార్థి భక్తులు. అందుకని ఏంటి? దేవుణ్ణి పూజిస్తారు. తర్వాత జిజ్ఞాసు భక్తులు, ఉత్తమ భక్తులు. ఇప్పుడు మనం ఏ కేటగిరీకి వస్తాం తెలుసా? నేను ఉత్తమ భక్తుల్ని, జ్ఞాని భక్తిని అది తర్వాత చెప్తాను. ఆ విషయం వేరు. చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం, వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.